విశేషమైనటువంటి సందేశాన్ని తీసుకుని వస్తుంది. అది పూర్ణిమ నాడు మాత్రమే వస్తుంది. దానికి పూర్ణిమ ధ్యానము అనేది పూర్ణిమ నాడు 1 గంట నుంచి 2 గంటల మధ్యలో జరగాలి. కానీ ఈ పూర్ణిమ ధ్యానం చేయటానికి ముందు అసలు ధ్యానం అనేటటువంటి దాని గురించి ఈనాడు మనకి ఉన్న అవగాహన, పరమపూజ్య గురుదేవులు అందజేసిన అవగాహన మధ్య ఉన్న చిన్న చిన్న మార్పులను గమనించుకోవాలి. ఈ పూర్ణిమ ధ్యానములో మొట్టమొదట మనము ధారణ, ధ్యానము, సమాధి ఈ 3 పదాలని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. వింటున్నాము అని చెప్పడానికి దగ్గక్కర్లేదు. కళ్ళు మూసుకు చెప్పినా మీరు వింటే చాలు. మొత్తము ఆధ్యాత్మికత యొక్క అసలైన అవగాహన ముందు తెలుసుకోవాలి. మొత్తము ఆధ్యాత్మికత మనోతలంలో జరుగుతుంది. అంచేత మనం మాట్లాడుకునేవి, మాట్లాడుకునే పదాలు అవన్నీ మానసిక స్థితికి ఆధారంగా అవగాహన చేసుకుని చేయాలి. మూడు పదాలు ధారణ, ధ్యాన, సమాధి అవగాహన చేసుకోవటానికి ముందు యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార అనేటటువంటి 5 విశేషమైనటువంటి సాధనలు చేయాలి. కానీ సాధనలన్నీ కూడా మనోస్థితికి సంబంధించినవి అన్నదానికి అతిపెద్ద దిశానిర్దేశక సూత్రం ఏమిటి అంటే యమ నియమాలు. ఇవి మానసిక స్థితి వ్యక్తిగతంగా సమాజంగా సమాజంలో ఎలా ఉండాలో తెలుపుతుంది. యమము, నియమము, యమము మళ్ళీ 5 ఉన్నాయి, నియమాలు 5 ఉన్నాయి. యమము అనేది సమాజంతో ఉండవలసినటువంటి మానసిక స్థితి, నియమము అనేది వ్యక్తిగతమైనటువంటి మానసిక స్థితి. ఈ యమ నియమాలు వ్యక్తిగత సామాజిక సంబంధాల గురించి చెప్తున్నాయి. పరమ పూజ్య గురుదేవులు ఈ సాధనను జీవన దేవత స్వర్ణిమ సూత్రాలు 17వ పుస్తకం అనుకుంటాను, అది క్రాంతిధర్మి సాహిత్యంలో దాని గురించి చెప్పబడింది. జీవన్ సాధన బంగారు సూత్రాలు 7వ పుస్తకము. అప్పుడు చెప్పిన యమనియమాలు రెండింటినీ కలిపేసి పరమ పూజ్య గురుదేవులు 9 సూత్రాలు ఇచ్చారు. ఈ 9 సూత్రాలలో 4 వర్చస్సులు, 5 శీలాలు ఉన్నాయి. ఇంచట నియమాలేమో వర్చస్సు, యమము ఏమో శీలాలు. ఇదే పరమ పూజ్య గురుదేవులు మానసిక శరీరాన్ని మనము మలుచుకోవటానికి, దానికి సవ్యమైనటువంటి రూపాన్ని ఇవ్వటానికి ఇచ్చినటువంటి బంగారు నియమాలు. ఇందులో గురుదేవులు చెప్పినటువంటి 4 నియమాలను వర్చస్సులు అన్నారు, 5 యమములను పంచశీలాలు అన్నారు. ఇంచేత పంచశీలాలు, యమము సమాజంతో ఎలా ఉండాలి, నియమాలు నీ వ్యక్తిగతమైనవి, వ్యక్తిగతంగా నువ్వు ఎలా ఎదగాలి, ఇది యమ నియమాలు బదులు మనకి పరమ పూజ్య గురుదేవులు అందజేసినటువంటి బంగారు సూత్రాలు. ఈ బంగారు సూత్రాలను ఆసన ప్రాణాయామములుగా మనలో అభివృద్ధి పెంచుకుని, మన ఇంద్రియాలకు మనము ఈనోడిస్తున్నటువంటి ఆహారాన్ని ఇవ్వకుండా దానికి ప్రతిగా ఇవ్వవలసినటువంటి ఆహారాలు ప్రత్యాహారాలు. మళ్ళీ అది అర్థం చేసుకోండి, ఈ 9 సూత్రాలు వ్యక్తిగత వర్చస్సులను, సామాజిక యమములను. ఇది మళ్ళీ మళ్ళీ మెల్లిగా ఎందుకు చెప్తున్నాను అంటే, పూజ్య గురుదేవుల యొక్క క్రాంతిధర్మి సాహిత్యము తప్ప మానవ జాతికి ఇంకొక మార్గము లేదు. ఈ ఆలోచన విధానం మనం స్పష్టంగా ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో అప్పుడు మన జీవితంలో, మన ఆలోచనలలో, అంటే మెంటల్ బాడీ ఆలోచనలతో నిర్మించబడి ఉంటుంది. లోచన అంటే కళ్ళు అని కూడా అర్థము. అంచేత వాట్ యు సీ, ఆ చూసే విధానం మారటమే నియమైనటువంటి రివల్యూషన్. ఇంచేత KDS 7లో చెప్పబడినటువంటి బంగారు సూత్రాలు, యమ నియమాలు, వ్యక్తిగతంగా మనము సాధించవలసినటువంటి 4 వర్చస్సులు, సమాజంతో మనము ఉండవలసినటువంటి పంచశీలాలను యోగ ప్రాణాయామ ప్రత్యాహార సాధన విధానము ద్వారా ఎలా పెంపొందించుకోవాలి అన్నది గురుదేవులు అందించినటువంటి 4 పుస్తకాలు. విచార క్రాంతి అభియాన్, థాట్ రివల్యూషన్. ఏంటి ఆ థాట్ రివల్యూషన్? మొట్టమొదట రావాలి మీకు 21వ శతాబ్ది ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు అనేది పూర్తిగా మన దొరల్లోకి దిగాలి. మొట్టమొదట థాట్ రివల్యూషన్, ఆలోచనలో రావాల్సిన క్రాంతి ఏంటి అంటే 21వ శతాబ్దంలో చుట్టుపక్కల ఎలాంటి పరిస్థితులు కనిపిస్తున్నా, ఎలాంటి వాతావరణం కనిపిస్తున్నా, మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఒక్కటేమిటి అంటే, ఆధ్యాత్మిక జగత్తులో ఒక చాలా గొప్ప సూత్రం ఉన్నది, చూసిన వస్తువు కంటే దాని పైన ఉన్నటువంటి తలాలు, దానికి సంబంధించిన తలాలు గ్యారంటీగా ఉంటాయి. యాజ్ అబౌవ్ సో బిలో, పైన ఏమి ఉన్నదో అదే కింద ఉన్నది. చెప్పిన పాయింట్స్ మీరు అర్థం చేసుకుంటూ మీరు వ్యక్తిగతంగా ఆ మార్గంలో వెళ్తూ మళ్ళీ ఆ మార్గాన్ని అందరికీ చెప్పాలి అనేటటువంటి దాని కొరకు ఈ పూర్ణిమ ధ్యానాన్ని మనం వినియోగించుకోబోతున్నాం. నేను క్లాస్ అయిపోయిన తర్వాత చివరి 5 క్షణాలలో ధ్యానం చేయించబోటం లేదు. మీరు అనుకునేటటువంటి ధ్యానం నేను అసలు చేయించను. ఇంచేత ధ్యానము అంటే ఏమిటో తెలుసుకోవటానికి బేసిక్గా ఉండవలసిన 5 గురించి నేను మాట్లాడాను. ఇప్పుడు యమ నియమాల బదులు 4 వర్చస్సులు, 5 శీలాలు. ఈ మానసిక స్థితి, ఈ బంగారాన్ని, ఈ సువర్ణాన్ని, మంచి పదాలను, సువర్ణము అంటే మంచి పదాలు, ఈ మంచి పదాలను వృద్ధి చేసుకోవటానికి కావలసినటువంటి విధానము యోగ, ప్రాణాయామ, ఆసనాలు. ఇంచేత పతంజలి యోగ సూత్రంలో చెప్పబడినటువంటి యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహారాలు ఆధారంగా మనకి బుర్రలో ఉండవలసినవి మొదటి 4 పుస్తకాలు క్రాంతిధర్మి సాహిత్యంలో. 21వ శతాబ్ది ఉజ్వల భవిష్యత్తు 2 వాల్యూమ్స్. ఎందుకు 2 వాల్యూమ్స్ అంటే, ఎప్పుడు ఒక మార్పు రావాలి అంటే, ఒక క్రాంతి రావాలి అంటే చాలా ముఖ్యమైనటువంటి స్టెప్స్ ఏంటి అంటే, మీరు 2 రకాల కార్యక్రమాలు చేపట్టి తీరాలి. తీరము అంటే ఏ నదీ తీరానికో, సాగర తీరానికో వెళ్ళిపోయి తీరానికి వెళ్ళామంటే కుదరదు. ఎందుకంటే మీరు మాటని మీకు అనుకూలంగా మార్చుకుంటారు కదా, అలా మార్చుకోవటానికి వీల్లేదు. తీరాలి అంటే మస్ట్ డూ అని అర్థం. అంటే అక్కడక్కడ ఇంగ్లీష్ మాటలు మనకి చాలా ఇంపార్టెంట్. అమెరికాకి వెళ్ళి ఇంగ్లీష్ మాట్లాడుకొని నేర్చుకున్నాను నేను. అంచేత తీరము అంటే యూ హ్యావ్ టు డూ ఇట్, యూ హ్యావ్, అది మానసిక స్థితి లేనప్పుడు. ధారణ ధ్యాన సమాధి స్థితులు అర్థం కావు. ఇంత బేసిక్గా క్రాంతిధర్మి సాహిత్యంలో ఉన్నటువంటి మొదటి 2 వాల్యూమ్స్, ఆలోచన విధానంలో మార్పు, లక్ష్యము, అందులో మళ్ళా 2 స్టెప్స్ తీసుకోవాలని చెప్తే ఇది చెప్తున్నాను. మొదటి స్టెప్ ఏంటి అంటే పాజిటివ్ డైరెక్షన్లో వెళ్ళటం. 2వది ఏంటి అంటే అడ్డంకులను, అవరోధాలను తొలగించుకోవటం. ఇవి 2 మీరు ఈ 2 స్టెప్స్ నిరంతరం గుర్తుంచుకోవాలి. పరమ పూజ్య గురుదేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ సూత్రాన్ని మీరు మర్చిపోకండి. మీ నిత్య జీవితంలో మీరు ఏ పని చేస్తున్నా ఈ 2 లక్ష్యాలు ఉండాలి. మీరు ఏ పని చేస్తున్నా, ఆఖరికి నేను మీతో మాట్లాడుతున్నప్పుడు నేను చేయి తిప్పుతున్నాను. ఎలా తిప్పుతున్నాను, మీరు కళ్ళు మూసుకుని దివ్య దృష్టితో చూడగలిగే స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు కనుక వెబ్ క్యామ్ లాంటివి అవి పెట్టాం మేము. ఎందుకంటే ఎంఎస్సీ అది చదివిన వాళ్ళకి 10th క్లాస్ లెవెల్లో ఏం చెయ్యం, అంతేత వాళ్ళు ఏం పెట్టలేదు. మీ లెవెల్ని మీరు తగ్గించుకోకండి అనవసరంగా. వెబ్ క్యామ్ అడిగేది మీవి, ఒకవేళ మీరంతా గొప్పవాళ్ళు కాకపోయినా ఒప్పేసుకుంటే డిగ్రీ వచ్చేస్తుంది కదా. అందువల్ల వీళ్ళకి అమెరికాలో వాళ్ళకి అంటే చాలా కరెక్ట్గా వాళ్ళు ఎప్పుడైతే నాకు ఒక లేసరు ఏంటంటారు అది స్లైడ్స్ చూపించాలి అంటే 5-6 వచ్చేసాయి నా చేతికి అందనమాట. అంచేత కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, దాన్ని మీరు అవగాహన చేసుకోవాలి. ఇవి కూడా అవరోధాలు తొలగించుకోవటంలో భాగం అన్నమాట. ఇంచేత ప్రతి మాట, నేను ఊపే చేతులు అనే మాటలన్నీ కూడా కన్స్ట్రక్టివ్, ఉన్న అవరోధాలు తీయటానికి ఉపయోగపడాలి. అందుకని నేను చెప్తున్నా, అవరోధాన్ని తీసి పారేయమని కాదు నేను చెప్పేది. భావం అర్థమైందో లేదో నేను చెప్పిన ఉదాహరణలు చేత అంచేత తేజ కాటూరి అనేది అంటే మేము కస్తూరి అంటాం. ఇంచేంటే కస్తూరి ఎక్కడో ఉందనుకుని, అమెరికాలో ఉందనుకుని భ్రమపడ్డాం. కానీ గురువుగారు చెప్పారు కస్తూరి నీ నాభిలోనే ఉంటుంది, ఎక్కడికి వెళ్ళక్కర్లేదని. అంచేత కస్తూరి అంటాం. ఇప్పుడే అంటున్నాను తేజ, దాన్ని సీరియస్గా తీసుకోకు. ధ్యానము అంటే సీరియస్గా ఉండాలని ఏం రూల్ లేదు. మనం చేస్తున్నవి చేసుకుంటూ ఎలా ముందుకు వెళ్తాము అన్న దాంట్లో 21వ శతాబ్ది ఉజ్వల భవిష్యత్తు అని కేడిఎస్ బుక్స్లో నెంబర్ 1 అండ్ 2 మీ ఆలోచనలో ఉన్నటువంటి అడ్డంకులు తొలగించండి. దానికి ఒక ఉదాహరణ చెప్పబోతో ఇది చెప్పాను. నేను ఏం చెప్పాను అంటే, మనం కనిపించే వస్తువు ఏ తలములో ఉందో అదే వస్తువు పై తలాలలో గ్యారంటీగా ఉంటుంది. దానికంటే కింద తలాలలో ఉండవచ్చు ఉండకపోవచ్చు. ఈ సెంటెన్స్ మళ్ళీ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ధ్యానము అంటే ఇదే. ధ్యానము అంటే ఈ గంటసేపు నేను మీకు ఎలా ధ్యానం చేసుకోవాలో నేర్పిస్తున్నాను. ధ్యానంలో కళ్ళు మూసుకుని కూర్చోవటం కాదు. ఏకతన్యత, ప్రత్యయము యొక్క, ప్రత్యయము అంటే మనస్థితి యొక్క థాట్స్, ఆలోచనలు ప్రత్యయాలు, దాని యొక్క ఏకతానత అంటే కంటిన్యూస్గా దాని గురించి రకరకాలైనటువంటి యాంగిల్స్లో మనం ఆలోచించటం. ఇప్పుడు మనము పరమ పూజ్య గురుదేవులు మనకి ధ్యానం ఎలా చేసుకోవాలో చెప్పేటటువంటి సూత్రాలను రకరకాలుగా మనము ఆలోచించుకుంటాము. ఏం చెప్తా చెప్తున్నానో గుర్తుంది కదా, మనకి కనిపించేటటువంటి వస్తువు ఏ తలములో ఉందో అంతకంటే పై తలాలలో ఆ వస్తువు ఖచ్చితంగా ఉంటుంది. కింద తలాలలో ఉండవచ్చు ఉండకపోవచ్చు. యాజ్ అబౌ సో బిలో. ఇది ఏ సందర్భంలో చెప్తున్నానో మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మొదట నేను చెప్పింది ఏంటి అంటే, ఆలోచనలలో క్రాంతి రావాలి, మార్పు రావాలి. ఆ మార్పు పెర్మనెంట్గా ఉండాలి. దానికి మీరు అనుకుంటున్నట్టు ఏదో ఒకసారి వినాయకుడిని తయారు చేసి 9 రోజుల పాటు ఆయన్ని పూజ చేస్తున్నాము అని నటన చేసి ఆయన్ని తీసుకెళ్ళి నీళ్ళల్లో ముంచటం, గంగలో ముంచటం కాదు. పోనీ గంగలో కూడా కాదు, మురికి నీళ్ళల్లో ముంచటం. అది పెద్ద సాధన అనుకుంటాం. ఎందుకది చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఈ సాధన నవరాత్రి సాధన చేస్తున్నటువంటి వాళ్ళు భౌతిక తలానికి ఇరుక్కుపోతారేమో. భౌతిక ఇమోషనల్ ప్లేన్ని, యాస్ట్రల్ ప్లేన్ని సాధారణంగా నీటితో చూపిస్తాం, భౌతిక తలాన్ని మట్టితో చూపిస్తాం. చేత మట్టితో తయారు చేసినటువంటి నీ విగ్రహము ఉనికి ఉండకూడదు. అది ఇమోషనల్ ప్లేన్లోకి దాటి మెంటల్ ప్లేన్లో పెర్మనెంట్గా స్థలం పొందాలి. అది ఆ నిమజ్జన యొక్క అసలైన ఉదాహరణ. దానికి ఒక సామూహిక విధి విధానం ద్వారా మొత్తము మానవ జాతి యొక్క ఆలోచన విధానాన్ని లేవదీయటానికి రకరకాలైనటువంటి సమూహాలు రకరకాలుగా వాటి వాళ్ళ ఇళ్లలో కానీ అక్కడ కానీ సాధనలు చేసుకుంటారు. ఈ సాధనలు ఎందుకు చేసుకుంటారు? కాలేజీకి అందరూ వెళ్ళినా మళ్ళీ ఇంటికి వచ్చి ఎవరి చదువులు వాళ్ళు చదువుకుంటారు, కామన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, చుట్టుపక్కన ఉన్నటువంటి వాళ్ళు. వాళ్ళల్లో వాళ్ళు చదువుకుంటారు, చదువుకున్నాక వీళ్ళందరూ కలిసి ఎగ్జామినేషన్ రాస్తారు. ఒకే ఒక ఎగ్జామినేషన్ సెంటర్ ఏంటి అంటే గో బియాండ్ ఫిజికల్ అండ్ ఎమోషనల్ ప్లేన్, భౌతిక భావనాత్మక భావనాత్మక స్థితి నుంచి బయటికి దాటి మానసిక స్థితిలోకి వెళ్ళాలి. అది ఎప్పుడు వెళ్ళారని నిరూపించుకోగలరు? మోహం పోగొట్టుకోగలిగితే. ఇన్నాళ్ళు పూజలు చేసాం మేము, ఈ పూజను ఇక్కడే పెట్టుకుంటామంటే వినాయకుడు అక్కడ మిగులుతాడు, కానీ గణపతి తత్వము అనేటటువంటి మన శరీరంలో ఉన్నటువంటి సెల్స్ మీద, గణాల మీద మనకి నియంత్రణ రాలేదు అని అర్థమవుతుంది. నేను దేనికి ఉదాహరణ ఇస్తున్నానో చెప్తున్నాను కదా, మనకి కనిపించే వస్తువు ఏ తలంలో ఉన్నదో ఆ పైతలంలో ఆ వస్తువు ఖచ్చితంగా ఉంటుంది, కింద తలాల్లో ఉండవచ్చు ఉండకపోవచ్చు. ఈనాడు మనం చేస్తున్నటువంటి నవరాత్రి సాధనలో ఏమవుతుంది అంటే భౌతిక జగత్తులో ఉంది మట్టితో తయారు చేసిన వినాయకుడు, ఖరీదైన వినాయకుడు ఉంటాడు, దాని తర్వాత దాన్ని నీళ్ళల్లో ముంచేస్తాం, మన మనస్సులో ఏ మార్పు రాదు. కానీ అసలు లక్ష్యం ఏంటి? మనస్సు మారాలి. అందుకని గురువుగారు ఇచ్చినటువంటి క్రాంతిధర్మి సాహిత్యంలో మనస్థితికి సంబంధించిన పుస్తకం గ్యారంటీగా ఒకటి ఉంటూ ఉంటుంది. లేకుండా ఎందుకు ఉంటుంది అని మరి వెతుక్కోండి. ఎందుకంటే సాధారణంగా ఆ పుస్తకాల లిస్టు అవి ఎప్పుడు నా ముందు ఉండాలి అని ఎప్పుడో చెప్తూ ఉండేవాడిని, కానీ యుఎస్లో చెప్పినట్టు గుర్తు నేను అని చెప్పి మరి ఆ లిస్టు అది ఏం ఉండదు, కానీ ఎక్కడుందో కూడా వాళ్ళకి గుర్తు లేదు ఎక్కడుంటుందో. సాధారణంగా ఏంటి అంటే క్రాంతిధర్మి సాహిత్య పుస్తకమైన కథలు ఉంటుంది. ఎప్పుడైనా పుస్తకం చూస్తే కదా మనకి తెలిసేది ఎక్కడుంటుందో. బై ఛాన్స్ ఇలా వచ్చిన గాలికి అలాగే చేయి తిరిగింది, తిరిగేసరికి నాకు కనిపించింది అందులో ఏంటి ఉంది అంటే 12వ పుస్తకం, మనస్థితి బదిలేతో పరిస్థితి బదిలే, మనస్థితి మారితే పరిస్థితులు మారుతాయి. ఇంకా ఇప్పటికి నేను మీకు పతంజలి యోగ సూత్రాలు ఆధారంగా యోగ సూత్రాల యొక్క ముఖ్య ఉద్దేశము మనస్థితిని మార్చటం. అసలు విద్య యొక్క మొత్తము విధి విధానము మనస్థితిని మార్చటమే. మామూలుగా చదువు రాని వ్యక్తి కొన్ని సంవత్సరాలు కష్టపడి ధనాన్ని వెచ్చించి సమయాన్ని వెచ్చించి ఇంజనీర్లాగా ఆలోచించటం నేర్చుకుంటాడు. ఇంజనీర్లాగా ఆలోచించటం పూర్తిగా నేర్చుకున్నాడు అన్నది వాడు అనుకుంటే సరిపోదు. మేము పూజలు చేసేస్తున్నాం, మేము ఇక్కడ చేస్తున్నాం అంటే కుదరదు. వాడు పరీక్ష రాయాలి. పరీక్ష రాశాక మార్కులు వేసేవాళ్ళు, నువ్వు ఆ స్థితికి వెళ్ళేవో లేదో అని చెప్పేవాళ్ళు ఖచ్చితంగా నీకంటే ఆ ఎత్తుని ఎప్పుడో పొంది దాన్ని పంచటానికి కానీ సమాజానికి కానీ, పంచటానికి అంటే టీచర్గా, లేకపోతే సమాజానికి ఉపయోగపడటం, ఏ కంపెనీలోనూ ఎక్కడో ఇంజనీర్గా పనిచేయటం. అప్పుడు కానీ ఆ మారిన మనస్థితికి తగినట్టు వాడి ప్రవర్తన ఉండదు. డాక్టర్ మనస్థితి మారుతుంది. మరి క్రాంతిధర్మి సాహిత్య మీకు ఏ విధమైనటువంటి మనస్థితిని మార్చబోతుంది, మీరు ఏ విధమైనటువంటి మనస్థితిలో ఉండాలి, దానికి ఆధారం ఏంటి అంటే చంద్రుడు. ఎందుకంటే చంద్రమా మనసో జాత, చంద్రుడు మనస్సుకి లింక్ ఉంది కనుక, చంద్రుడు మీ కళ్ళకు కనిపిస్తున్నాడు కనుక. ఇందాక నేను చెప్పాను కదా, ఏది మీకు కంటికి కనిపిస్తుందో ఖచ్చితంగా దాని ఉన్నత కళలు కూడా ఉంటాయి కనుక. భౌతికంగా చంద్రుడు కనిపిస్తున్నప్పుడు, చంద్రుడే మనస్థితి మనస్సు అని చెప్పబడుతున్నప్పుడు, చంద్రుడిని చూస్తున్నప్పుడు, చంద్రుడి యొక్క మానసిక స్థితి నీలోనూ ఉంటుంది. ఎప్పుడుంటుంది? చంద్రుడిని చూడగలిగితే. అంటే చంద్రుడిని కళ్ళారా చూస్తున్నావు, కానీ చంద్రుడి యొక్క మానసిక స్థాయిని మనం అర్థం చేసుకోవటం లేదు. కానీ చంద్రుడు స్వయంగా ప్రకాశింపలేడు. సూర్యుడి యొక్క కిరణాలే చంద్రుడి మీద పడి తిరిగి మనకి లభిస్తాయి. ఇంకేత మనలో సూర్యుడి బదులు ఆత్మశక్తి ఉన్నది. ఇచ్చేత సూర్యుడిని చూసినప్పుడు మీకు ఆత్మశక్తి రావాలి, ఖచ్చితంగా ఉంటుంది. నేను ఇందాక చెప్పినటువంటి ఉదాహరణను మీరు మర్చిపోకండి. కంటికి కనిపించేది చూడగలిగేది, కంటికి కనిపించేది అంటే చూడగలిగేదని కూడా అర్థం. ఆలోచన, ఆలోచన అంటే చూడగలిగేదని అర్థము. ఆలోచనని థాట్స్ అని కూడా అంటాం. అందువల్ల చంద్రుడు మానసిక స్థితి, సూర్యుడు ఆత్మబలము, పృథ్వీగ్రహము మన కంటే కనిపిస్తుంది, పృథ్వీగ్రహంలోనే తిరుగుతున్నాం మనం. అమెరికాకి వెళ్తున్నా, ఇండియాకి వస్తున్నా, ఏ దానికి వెళ్తున్నా, ఎక్కడ యాక్సిడెంట్లు జరిగినా, ఎక్కడ ఇన్సిడెంట్లు జరిగినా, ఎక్కడ భవ్యమైనటువంటి సంఘటన జరిగినా పృథ్వీగ్రహం మీద సెకండ్కి 17 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నటువంటి పృథ్వీగ్రహము తన దిశలో తను వెళ్తూనే ఉంది తప్ప, నువ్వు ఎక్కడ ఎన్ని రకాలైనటువంటి లెవెల్స్లో ఉన్నా నీకు ఇంకొక గత్యంతరము లేదు. పృథ్వీగ్రహం ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళాలి, నీ శరీరం ఎక్కడికి తీసుకెళ్తే నువ్వు అక్కడికి వెళ్తున్నావు కనుక నువ్వు పృథ్వీ స్థాయిలోనే ఉన్నావు. నీది అంటూ మానసిక భావనాత్మక ఆలోచనలను నీ శరీరాన్ని నియంత్రణ చేయటం లేదు. అంతేత పృథ్వీగ్రహము అంటే మన శరీరం. మన శరీరము మనకు కనిపిస్తోంది, పృథ్వీగ్రహం కనిపిస్తోంది అంటే బతికున్నాం. శరీరాన్ని వదిలేసినప్పుడు అంటే చచ్చిపోతున్నాం అనకండి, శరీరాన్ని ప్రతిరోజు రాత్రి మీరు వదిలేస్తారు, అప్పుడు మీకు పృథ్వీగ్రహము కనిపించదు, చంద్రగ్రహము కనిపించదు, సూర్యగ్రహము కనిపించదు, ఆలోచనలు గాన్. అంచేత భౌతిక శరీరం మీద నీ దృష్టి ఉంది అంటే, భౌతిక శరీరంలోకి నువ్వు రాగలుగుతున్నావు అంటే, అదే భౌతిక శరీరంలోకి నువ్వు రాగలుగుతున్నావు అంటే పృథ్వీగ్రహంతో లింక్. కానీ పృథ్వీగ్రహం ఉందంటే ఆ పై లెవెల్స్ ఉంటాయి. ఏంటి ఆ పై లెవెల్స్? ఫిజికల్ ఎర్త్, ఆస్ట్రల్ ఎర్త్, మెంటల్ ఎర్త్, ఇంట్యూషనల్ ఎర్త్, దానిపైవి మనకి ప్రస్తుతం అవసరం లేదు. నాలుగే చెప్తున్నాను, ఉండటానికి ఏడు ఉంటాయి. అవసరంగా కావలసిన వాళ్ళు దాని పేర్లు తెలుసుకునేవాళ్ళు, మీకు అవగాహన అవుతే భూ, భువ, స్వ, మహ, జన, తప, సత్యం అని ఏడు లెవెల్స్. దాన్ని మనం అంతా ఇంగ్లీష్ వాళ్ళని కనుక, మనం సంస్కృతం తెలుగు అది అర్థం కాదు కనుక, విదేశీయులైనటువంటి మనం దీన్ని అర్థం కావాలి అంటే శిశాస్త్ర సొసైటీలో ఉన్న ఈ పదాన్ని మనం పట్టుకోవాలి. అందుకోసమే అమెరికాకి వెళ్ళి కాస్త ఇంగ్లీష్ చూసి వచ్చాను నేను, కానీ నాకు ఇంగ్లీష్ ఏం అర్థం కాలేదు అక్కడ, మళ్ళీ నా భాషలోకి వచ్చేసాను నేను. ఇంచేత భూర్ పృథ్వీ స్థితిలో ఉన్నప్పుడు మిగతా ఏడు స్థితులు అర్థమయ్యాయి కదా, భువ, స్వ, మహ, జన, తప. చంద్రుడు భూర్, కానీ చంద్రుడు మెయిన్గా ఏ స్థితిలో ఉన్నాడు? మెంటల్ ప్లేన్ అంటే స్వహా స్థితిలో ఉన్నాడు. పృథ్వీ ఏ స్థితిలో ఉంది ఎక్కువగా? భౌతిక స్థితిలో ఉంది. సూర్యుడు కనిపిస్తున్నాడు కానీ ఏ స్థితిలో ఉన్నాడు? ఖచ్చితంగా ఫిజికల్ ప్లేన్లో లేడు, అంతా గ్యాసులే. అది గ్యాసులు అంటే ఇంట్యూషనల్ లెవెల్ అని ఇప్పుడో చాలాసార్లు మనం చెప్పుకున్నాం కనుక, సూర్యుడు మనకి ఇంట్యూషనల్ లెవెల్కి డైరెక్ట్గా కనిపిస్తున్నటువంటి ఒక గోళము అన్నది అర్థం అవుతే, పరమ పూజ్య గురుదేవుడు 21వ శతాబ్దము ఉజ్వల భవిష్యత్ అనే పుస్తకంలో రాబోయేటటువంటి రోజులలో సూర్యుడు అధిష్టాన దేవత అవుతాడు. అందువల్ల మీరు ధ్యానము చేస్తున్నప్పుడు ఇదంతా నేను 1 గంటల నుంచి చెప్తుందంట, ధ్యానమే అని అర్థం చేసుకోండి. ధ్యానం అంటే కళ్ళు మూసి కూర్చోవడం కాదు, ఈ భావాలను మనసులో తిప్పి 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 అవగాహన చేసుకోవడం. అంచేత ఇదంతా ధ్యానమే, అంచేత వేరుగా ధ్యానం ఏం లేదు. హియరింగ్ దిస్ లెక్చర్ ఈజ్ ధ్యాన. అండర్స్టాండింగ్ అండ్ ట్రై టు హియర్ అగైన్ దిస్ లెక్చర్. అంచేత మీరు ఏకసంత గ్రాహులు అన్నది నాకు అర్థం కాలేదు కానీ మీకు చాలా దాని మీద నమ్మకం ఉంది కనుక మీరు రెండోసారి వినరు. అంచేత ఏకసంత గ్రాహులతో నేను ఏం చెప్తాను కానీ ఇది చేయండి అది చేయండి అని, కానీ అందరూ ఏకసంత గ్రాహులు కాదు కదా, మీ లెవెల్ వ్యక్తులు కాదు కనుక కొంచెం ఆ ఏకసంత గ్రాహులు కాని వాళ్ళు ఎలా ప్రవర్తించాలి అంటే, మళ్ళీ మళ్ళీ దీన్ని అవగాహన చేసుకుని ఈ చెప్పిన ఈ లెక్చరు పూర్ణిమ మెడిటేషన్ చేయిస్తున్నా మీ చేత. పూర్ణిమ మెడిటేషన్ అని ఎందుకన్నాను? చంద్రుడు మనస్సుకి ప్రతీక, భౌతిక జగత్తులో మనస్సుకి ప్రతీక. భౌతిక జగత్తులో మనస్సులో ఉన్న ప్రతీకకి సూర్యుడి నుంచి 16 కిరణాలు వస్తాయి. అమావాస్య నాడు ఏ కిరణము రాదు, పూర్ణిమ నాడు మొత్తం కిరణాలు వస్తాయి, మధ్యలో 14 తిథులు, 14 అమావాస్య పూర్ణిమ 16. అంతేత పూర్ణిమ నాడు 16 కిరణాలు మన మీదకి వస్తాయి. కనుక ఆ రోజు మాత్రమే నువ్వు ఉచ్చ స్థితులలో ఆత్మబలశక్తితో విజ్ఞానమయ కోశము నుంచి వస్తున్నటువంటి మన జీవాత్మ యొక్క, సూర్యుని యొక్క ఆత్మశక్తిని పూర్తిగా మానసిక స్థితిలో ధారణ చేయగలము. కనుక ఆ అద్వైత స్థితిలో ఉన్నటువంటి ఆత్మశక్తి ద్వైతంగా మారాలి. కనుక 1 నుంచి 2కి మాత్రమే ఇది పూర్తిగా మీకు ఉపయోగపడుతుంది. అంచేత 1 AM to 10 AM చేయాల్సినదే. టైంను నువ్వు మార్చలేవు. ఇంకేంటే కాలోస్మి లోక క్షయకృత వృత్తం, కాలానికి అనుగుణ్యంగానే నేను ప్రవర్తిస్తాను అన్నాడు కాలుడు. కానీ కాలుడికి అనుగుణ్యంగా కాకుండా మహాకాలుడికి అనుగుణ్యంగా, మహాకాలుడు అనేటటువంటిది కూడా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భూర్భువ స్వహ తలం కంటే పైన ఉన్న తలాన్ని మహాతలము అంటాము. ఆ తలంలో ఉన్నటువంటి మహాపురుషులు కానీ మహాత్ములు కానీ మహత్తరమైనటువంటి సంఘటనలు కానీ ఇవంతా కూడా స్థూల సూక్ష్మ ఆలోచనా తలం దాటి మహత్తర తలంలోకి వెళ్తుంది. కనుక ఈ మాటలు మనం మాట్లాడుకుంటున్నవన్నీ కూడా మిమ్మల్ని ఆ మహర్ల జగత్తులోకి తీసుకెళ్తుంది. ఎప్పుడైతే అక్కడికి తీసుకెళ్తుందో అప్పుడు మీరు సూర్యుడు కంటే గొప్పవాళ్ళు అవుతారు. ఇంచేత స్వహస్థితి సూర్యుడు, భువహస్థితి చంద్రుడు, భూస్థితి పృథ్వీ. ఈ ఆలోచన సరళి మొత్తము కూడా ధ్యానము అని చెప్తాం మనం. చేత పూర్ణిమ ధ్యానానికి వేరే పోజులు పెట్టి కూర్చోక్కర్లేదు. ఎవరైనా ఎప్పుడైనా మధ్యలో టీ కాఫీలు అలాంటి ఏదైనా ఇస్తే తాగుతూ ఉంచి మాట్లాడుకోవచ్చు, అవరోద్దంటారు. కానీ భావన ఏంటి అంటే ఈ ఆలోచన సరళి. నేను ఉదాహరణ మాత్రమే చెప్తున్నాను. నేను టీ కాఫీ అంటే మీరందరూ టీ కాఫీలు తాగక్కర్లేదు. నాకు ఎవడైనా ఇచ్చినా నేనేం కాదన్ను. ఇచ్చేత అంటే మీకు అది నేర్పటానికి ఉదాహరణ ఇస్తున్నాను తప్ప మిమ్మల్ని ఏదో చేయాలి చేయమని నేనేం చెప్పటంలే. కానీ ఇది కూడా ధ్యానమే అని మీకు అర్థమవుతే నువ్వు ఏం చేస్తున్నావు అన్నది ఇంపార్టెంట్. మీ ఆలోచన సరళి ఎక్కడికి వెళ్తుంది అని ఇంపార్టెంట్ కాదు. అంతకంటే ఏంటి వాళ్ళకి అర్థమైంది అన్నా వాళ్ళకి, సూర్యుడు ఉన్నప్పుడు లైట్ అక్కర్లేదు. కనుక అర్ధరాత్రి కూడా మేము సూర్యుడు గురించి వింటున్నప్పుడు లైట్ వేసుకోకుండానే వెళ్తాము అంటారు. వెళ్తాము అన్నప్పుడు నువ్వు అనుకున్నది కాదు జరిగేది, పరిస్థితి బట్టి జరుగుతుంది. కనుక అందువల్ల దాని అర్థం ఏమిటి, ఇది కూడా ధ్యానమే. అంచేత ధ్యానము అనే యొక్క విశిష్టత అర్థం చేసుకోవటానికి చెప్తున్నాను. నాకేం కావాలో చెప్పుకోవటానికి నేనేం చెప్పుకుంటాను? ఇంతమంది అందరూ చుట్టూరా నన్ను కమ్మేసుకుని నాకేం కావాలో కూడా కనిపించుకోకుండా చేస్తున్న పరిస్థితుల్లో నేను లోపల లైట్ వెలిగించి చూస్తున్నాను. కానీ ఇది అర్థం చేసుకోండి, మీరు ఇలా ఆలోచించటం నేర్చుకోవడానికి చెప్తున్నాను నేను. ఇది నా వాళ్లతో మీ ఆలోచనలు ధ్యాన స్థితిలో ఎప్పుడు ఉంటాయి? లక్ష్యము క్లియర్గా ఉంటే. ఏమిటి మన లక్ష్యము? ఆలోచనలో మార్పు గురించి మాట్లాడుతూ పూర్ణిమ నాడు ఈ పుస్తకాలు, ఈ పుస్తకాలు కూడా ఎంత గొప్పగా గురుదేవులు మనకు అందజేశారు అంటే, నేను ఈ 20 పుస్తకాలు మొత్తము ఆధ్యాత్మిక విజ్ఞానం గురించి నేను రాసిన దానికంటే కూడా ఎక్కువ బరువైనవి అన్నది. అంచేత ఈ బుక్స్ మీరు మొదటి 4 మీరు చదివిస్తే మిగతావి 16 ఉంటాయి. ఆ 16 చంద్రుని యొక్క 16 కళలు. పూర్ణిమ నాడు నేను మీకు ఈ 16 కళల గురించి చెప్తూ ఉంటాను. నేను దీన్ని మీరు అవగాహన చేసుకుని ఈ 4 పుస్తకాలు 4 వర్చస్సులు గురించి చెప్తాయి. ఏమిటి 4 వర్చస్సులు మీలో డెవలప్ అవ్వాల్సింది? మొట్టమొదటిది ఏంటి అంటే సమజ్దారి. సమజ్దారి అంటే ఏది ఉచితమైనదో దాన్ని మీరు చేయటం. ఉచితమైనది అనేది చాలా విచిత్రంగా ఉంటుంది. కొన్ని పరిస్థితుల్లో ఉచితమైనవి, కొన్ని పరిస్థితుల్లో ఉచితము కావు. అంచేత దాన్ని ఇంగిత జ్ఞానం అని కూడా అనొచ్చు. కానీ మెడిటేషన్లో రకరకాల యాంగిల్స్లో మనం వివరిస్తాం కనుక సమజ్దారిని ఉచితమైనది. దేనికి ఉచితమైనది? ఆ క్షణంలో ఉన్న పరిస్థితులు బట్టి. మిలిటరీలో ఉండి నువ్వు మనుషుల్ని చంపితే పరమవీరు చక్రం వస్తుంది. కోపం మీద ఎవరినైనా చంపేశావనుకో నీకు ఉరిసిచ్చబడుతుంది. చేత ఉచితమైన పని బయటికి ఒకేలా కనిపించినా, చంపటంలాగే కనిపించినా, ఉచితము అనేది దేని మీద ఆధారపడింది? ముఖ్యంగా లక్ష్యము మీద ఆధారపడింది. సమజ్దారి. కానీ ఈ సమజ్దారి, ఈ ఉచితమైనటువంటి దానికి ఇంకొక లక్షణం ఉండాలి, ఇంకొక వర్చస్సు మనలో ఉండాలి, జిమ్మేదారి, బాధ్యత మనం వహించగలగాలి. నువ్వు చేస్తున్న పని ఫలానా వాళ్ళ వల్ల చూసాం, వీళ్ళ వల్ల చేసాం, లేకపోతేనా అనేటటువంటి పరమ తెలివైనటువంటి వాళ్ళకి. అలాంటి తెలివైన వాళ్ళ మధ్య మనం మూర్ఖులుగానే కనిపిస్తాం. ప్రతి దానికి నువ్వు బాధ్యత తీసుకోవాలి. ఇంతట SSY అంటే అవును అవును ఎందుకు అని ఒక సంస్థ ఉందిట, వాళ్ళు అదే అడుగుతూ ఉంటారు. అవును నేను దీనికి ఎస్ అంటున్నాను, దీనికి ఎస్ అంటున్నాను, బట్ వై? సిద్ధ సమాధి యోగము అని అక్కడ వాళ్ళు ఎక్కడో జరిగినటువంటి ఇంకొక దేశంలో జరిగినటువంటి పరిస్థితికి నీ ఆలోచనలకి సంబంధం చెప్తారు. అంతే, కాస్త వాళ్ళని కనుక్కోండి మీరు. ఇది మీకు అర్థం అవ్వాలి. మీకు నచ్చని పరిస్థితులు ఉన్నప్పుడు, శారీరక అనారోగ్యం కావచ్చు, బాహ్య పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తులు మీకు ఎదురు తిరుగుతున్నారు అనిపించవచ్చు, కానీ అంతటికీ కారణం ఎవరు అంటే బయట నుంచి ఏమీ లేదు అన్నటువంటి ఇంగిత జ్ఞానంతో, సమజ్దారితో బాధ్యత నీవు తీసుకోగలగాలి అన్నది చాలా ఇంపార్టెంట్ జిమ్మేదారి. ఇది మొదటి పుస్తకంలో చెప్పబడింది. 21వ శతాబ్ది ఉజ్వల భవిష్యత్తు ఎప్పుడవుతుంది అంటే నీ సమజ్దారి, నీ జిమ్మేదారి వల్ల అవుతుంది. ఉచితమైనటువంటి పనిని ఉచితమైనటువంటి పరిస్థితుల్లో ఉచితంగా చేయాలి. చేస్తున్నావా లేదా అన్నది ఆలోచించుకోవాలి. ఇలా నా ఒక లెక్చర్ వింటే సరిపోదు, మీ మార్పు దాంట్లోకి రావాలి. నేను అనేక సార్లు అనేక సంఘటనలో మీకు చెప్తూ ఉంటాను, నేను ఆ మానసిక స్థితి రానంత వరకు, డాక్టర్లాగా ఆలోచించటం రానంత వరకు, నువ్వెంత గొప్ప డాక్టర్ పుస్తకాలు చదివినా నీ మీద ఆవిడు ఆధారపడ్డు. ఇంజనీరింగ్ పుస్తకాలు చదివినంత మాత్రాన నువ్వు ఇంజనీర్ అవ్వవు. ఆ శాస్త్రంలో విజ్ఞాతులైనటువంటి వ్యక్తులు పరీక్ష పెట్టి ఆ పరీక్షకి అనుగుణ్యంగా నువ్వు చేయగలిగినప్పుడే నీకు ఈ ఆలోచన స్థితికి నీకు విజ్ఞత ఉన్నది, నువ్వు అర్హుడివే, నువ్వు ఇతరులకి చెప్పొచ్చు అంటారు. కనుక ఈ సమజ్దారి జిమ్మేదారి అనేటటువంటి దాన్ని, ఈ వర్చస్సుని నువ్వు మొదటి పుస్తకము 21వ శతాబ్ది ఉజ్వల భవిష్యత్ 21 బనాం ఉజ్వల భవిష్యత్ అని 2 వాల్యూమ్స్ సీరియస్గా చదవండి. ఎందుకు ఈరోజే చెప్తున్నాను నేను? ఈరోజు పరిపూర్ణంగా అది ఎదుగుతుంది. ఇంకా పదమే అర్థం అది. పరిపూర్ణము అంటే పూర్ణంగా ఉన్నటువంటి కిరణాలన్నీ మనలో దిగుతున్నామని. కానీ ఆ పూర్ణిమ నాడు చాలామంది 1 నుంచి 2 మధ్య పూర్తిగా దాన్ని అవగాహన చేసుకోవటానికి సమాధి స్థితిలో ఉంటారు వాళ్ళు. నిద్రా సమాధి స్థితి అని శంకరాచార్యులు వారే చెప్పారు. శంకరాచార్యులు వారు చెప్పిన మాటని కాదనకూడదు కనుక. అలాంటి సమాధిగతమైనటువంటి వ్యక్తులతో నేను ధ్యానం గురించి మాట్లాడలేను. సమాధి స్థితికి వెళ్ళనటువంటి వాళ్ళు, నిద్రను సమాధిగా అర్థం చేసుకున్నటువంటి మహానుభావులతో మనల్ని మనం పోల్చుకోం కనుక, ప్రతి పూర్ణిమకి ఖచ్చితంగా 1 AM to 2 AM వరకు ఈ ఆలోచన స్రవంతి, ఈ ఆలోచన స్రవంతి ఉండాలి. ఉత్తిన కళ్ళు మూసు కూర్చుని మేమేమి చేసేస్తున్నాం అనేటటువంటి మూర్ఖత్వం నుంచి మీరు ఈ మాటలు వినగలిగితే, పరమ పూజ్య గురుదేవుల యొక్క 20 పుస్తకాలు నూతన మానవ జాతి ఆలోచన స్థితికి మించి విజ్ఞానమయ కోశానికి, అంటే మెంటల్ ప్లేన్ని దాటేస్తారు వాళ్ళు. మహాపురుష స్థితిని దాటేసి మహర్ తర్వాత జన, అందువల్ల జనులతో అందరితో కలిసి మీరు పని చేయలేకపోతే మీరు ఎంత గొప్ప పుస్తకాలు చదివినా ఎంత చేసినా అడవిలో ఉండి జీవించాలే తప్ప సమాజంలోకి రాకూడదు అని ఇదివరకు మహర్షుల యొక్క జీవిత చరిత్ర చెప్తోంది. ఎంచేత మీరు సమాజాన్ని వదిలేసి అడవికే వెళ్ళిపోదలుచుకున్నారు? పరమగురుదేవుల యొక్క ఆలోచన విధానాన్ని తెలుసుకుని జన మహర్లోకం తర్వాత జన్మలోకం వస్తుంది అని ఇప్పుడు గుర్తుంచుకోండి. దానికి వెళ్ళటానికి ఇంకో 2 వర్సెస్లు కావాలి. ఇంతవరకు నేనేం చెప్పాను, సమజ్దారి జిమ్మేదారి. కానీ ఈ సమజ్దారి జిమ్మేదారికి ఒక నిజాయితీ కావాలి, సిన్సరిటీ కావాలి. నువ్వు చేస్తున్న పని చాలా ఈజీగా నీకు కావాల్సినట్టు మర్చుకోవచ్చు. నేను అందులో ఎక్స్పర్టైజ్ చేసేసి ఏ పని చేయకుండా నేను గురువుని అయిపోయాను అని చెప్పి నా గురువు గారు నన్ను ముట్టికాయ ముట్టి, ఆయన నిజాయితీగా ఉండి నువ్వు, నువ్వేం గురువువి, నీ ఆరోగ్యమే బాగులేకపోతే ఇతరులకి ఏం ఆరోగ్యం ఇస్తావు, నీకు ఓపిక లేకపోతే ఇతరులకి ఏం ఓపిక ఇస్తావు. ఇందులో కూడా నేను అడిగిన ప్రశ్నలో నిజాయితీ ఉందో లేకపోతే మిమ్మల్ని మోసగిస్తున్నాను, మీరు ఆలోచన చేసుకోండి. నిజాయితీ అంటే అర్థమైందా? నేను చెప్పిన లాజిక్ నా యాంగిల్లో చెప్తున్నా. నాకు చాలామంది అడుగుతూ ఉంటారు, మీ గురువుగారు అంత గొప్పవాళ్ళు అయితే నీ ఆరోగ్యం ఎలా ఉంది అని. మిలిటరీలోకి వెళ్ళాక నిజంగా యుద్ధానికి వెళ్తే ఎక్కడో అక్కడ దెబ్బ తగులుతుంది వాడికి. కాశీలో ఉన్నప్పుడు గదీతగాళ్ళు మునిగిపోతా ఉన్న వాళ్ళని అనేక సార్లు రక్షించి చివరికి వాళ్లే మునిగి చనిపోయిన కేసు నాకు చాలా తెలుసు. నేను వాళ్లతో నేను పోల్చుకోవటం లేదు, నిజాయితీగా ఉన్న పరిస్థితులను విశ్లేషించుకోండి అంతే తప్ప. నీకు ఎవడో ఇవ్వాలి, గురువు నీకు బ్లెస్సింగ్స్ ఇవ్వాలి, గురువు యొక్క అనుగ్రహంతో ఏ పని పాట లేకుండా నేను గొప్పవాడిని అయిపోవాలి అనుకునేటటువంటి అతి నీచ మానసిక స్థితి నుంచి బయటపడండి. అది చాలా నీచమైన మానసిక స్థితి అడుక్కోవటం. బెగ్గింగ్, ఏ బెగ్గింగ్ అయినా అసహ్యకరమైందే. అక్బర్ జీవితంలో ఓ విచిత్రమైనటువంటి సంఘటన చెప్తూ ఉంటారు. ఢిల్లీ స్టేషన్కి ముందు నిజాముద్దీన్ స్టేషన్ ఒకటి వస్తుంది. అతను ఒక గొప్ప సిద్ధపురుషుడు. అతను అక్బర్ కాలంలో ఉన్నాడు, సమకాలీకుడు. అక్బర్ కంటే చాలా వయసు ఎక్కువ ఉండవచ్చు, కానీ అక్బర్ కూడా ఆ టైంలో ఉన్నాడు. అయితే అక్బరే గురువు అనుకుంటే, మహాగురువు అనుకుంటే, నేను మాత్రం మహాగురువు అనుకోవటం లేదు. అక్బర్ని మాస్టర్ మౌర్య అని నేను గుర్తించాను అని పుస్తకాలు చదివి గుర్తించానండి. ఇది నిజాయితీగా చెప్తున్నాను నేను, నిజాయితీ అవునో కాదో మీరు నిర్ణయించుకోవాలి. ఆయన తన నిజాముద్దీన్ ఏరియాలో ఉంటున్నప్పుడు, అప్పుడు దాని పేరు నిజాముద్దీన్ కాదు, ఇప్పుడు ఆయన పేరు మీద అది పెట్టబడింది అన్నది అర్థం చేసుకోండి. ఆ పల్లెటూరికి ఆయన అక్బర్ దగ్గరికి వెళ్ళి, మీరు చెప్తే వింటారండి, ఆయన కాస్త ఒక స్కూలు అది కట్టించుకుందాం మన పిల్లలకి అని. ఒంగోలు వాళ్ళు ఎప్పుడూ ఒంగోలు భాష మాట్లాడతారు కనుక నేను మాస్టర్ మౌర్య చెప్తే మా గురువు గారు ఆర్కే చెప్పారనుకుండా ఎక్కిరాల భరద్వాజ చెప్పారన్నారు. ఓకే, వాళ్ళ భక్తి ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ మీద నాకేంటి, ఎక్కడవుతే ఏముంది, ఒంగోలే కదా. సరే, ఎక్కడైనా ఒంగోలు వాళ్ళు తగులుతూ ఉంటారు. అప్పుడు ఈవిడెవరో కాటూరి అనే అమ్మాయిలాగే ఉంది, మరి తేజ అనేది మొగాళ్ళకి ఉంటుంది పేరు అని చేత, ఓకే కానీ డాక్టర్ ఆర్కే అంది. మరి డాక్టర్ ఆర్కే అంటే పేరు ప్రణవ్ పాండ్య, డాక్టర్ ప్రణవ్ పాండ్య పేరు రాయిపోయి నా పేరు రాసిందేమో. ఇవంతా కూడా నిజాయితీగా ఆలోచించుకోవాలి. మీరు నిజాయితీ అంటే ఇప్పుడు అర్థమైంది కదా, ప్రతి దాన్ని మీరు విశ్లేషణ చేసుకోవాలి. నిజంగా నువ్వు నమ్ముతున్నావా, నువ్వు అంటున్నావా. నన్ను చాలామంది చెప్తూ ఉంటారు, కానీ ముందు బీర్బల్ అది నిజాముద్దీన్ కథ పూర్తి చేసేనివ్వండి. అంతేత ఈ నిజాముద్దీన్ గారు మా పల్లెటూళ్ళలో స్కూల్ పెట్టాలి అని అడగటానికి వెళ్ళారు. అప్పుడు అక్బరు నమాజ్ చేసుకుంటున్నారు కనుక ఆగమన్నాడు. సరే, నమాజ్ అయిపోయాక సరే అతన్ని లోపల ప్రవేశపెట్టండి అంటే ఆయన వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతూ ఉంటే అక్బర్ వెంట పరిగెత్తి, మహాశయ మీరు వచ్చారు, నేను నమాజ్ చేసుకుంటున్నాను కదా, అందువల్ల నేను మిమ్మల్ని మాట్లాడలేకపోయాను. అంచేత నేను ఎప్పుడైనా మీ ఇంటికి అక్కడికి వచ్చినప్పుడు మీరు నా పని చేయదలుచుకోవాలి, చేయదలుచుకోలేదు అనుకున్నప్పుడు ఈ కథ గుర్తుంచుకోండి. నిజాముద్దీన్ లాంటి మహానుభావుడే అక్బర్ దగ్గరికి వస్తే అక్బర్ అతన్ని పట్టించుకోలేదు. అతని పేరు మీద ఒక స్టేషన్ ఉంది, నా పేరు మీద ఏ స్టేషన్ లేదు. స్టేషన్ అంటే అర్థం ఏంటి? రైల్వే స్టేషన్. నా ఏ స్టేషన్ వేర్ యూ ప్లాంట్ యువర్ ఫీట్. అంచేత ఆ భాషని అర్థం చేసుకోండి, ఇదంతా ధ్యానంలో భాగాలే. అంచేత ఆయన వెళ్ళిపోతూ ఉంటే అక్బర్ వెంటబడితే అన్నాడు, నువ్వే అడుక్కుంటున్నావు నాయన, నువ్వెవరిని అడుక్కుంటున్నావో వాడినే నేను అడుక్కోగలను, మళ్ళీ నువ్వెందుకు అన్నాడు జయ గురుదేవ్. అంచేత 21వ శతాబ్ది అది మనం గురువుగారికి మనం అందజేస్తున్నాం కనుక ఇతరులు ఏమి చెప్పినా ఏమన్నా కూడా ఈ 20 పుస్తకాల నుంచి మీరు దారి తప్పకండి. దారి తప్పకుండా దేని గురించి మాట్లాడుతున్నావు? నిజాయితీగా నువ్వు నమ్మితే ఆయన చెప్పింది చేయాల, ఆయన చెప్పినట్టు చేయాల. ఆయన కోరిక ఏంటి? జనహ జనహ జనహ, ప్రజలు. ప్రజలకు కావాల్సింది ఇచ్చినవాడు బిజినెస్ మ్యాన్. ప్రజలకి కావలసినట్టు నేను చేస్తాను అనే వాగ్దానం చేసి దాన్ని మర్చిపోగలిగిన వాడు చీఫ్ మినిస్టర్. మళ్ళీ మర్చిపోవటం కూడా నేర్చుకోవాలి, మర్చిపోకపోతే చాలా ఇబ్బందుల్లో పడతాం మనం. కానీ అది నిజాయితీ కాదు, అది చేత అది కూడా అర్థం చేసుకోండి. భావం అర్థమవుతుంది కదా, ఆలోచన విధానం ఇదంతా నేను నేర్పుతున్నది. కబుర్లులాగా ఉంది, హాయిగా ఉంది, కానీ ఎంత డీప్గా వెళ్ళానో మీకు అర్థమవుతుంది కదా. పూర్ణిమ నాడు మాత్రమే గురువుగారి మానసిక స్థితిని పరివర్తన చేసేటటువంటి కిరణాలు పూర్తిగా మీకు లభిస్తాయి, పరిపూర్ణంగా లభిస్తాయి. అంచేత ఎప్పుడు పూర్ణిమ నాడు 1 AM to 2 AMకి శంకరాచార్యుల వారు చెప్పినటువంటి నిద్రా సమాధి స్థితిలో ఉండకుండా పరమ పూజ్య గురుదేవుల యొక్క 4 వర్చస్సుల తర్వాత ఆయన ప్రపంచంతో ఎలా ఉండాలో చెప్పేటటువంటి శీలాలు 16 కళలుగా 16 మానసిక స్థితులుగా ఇచ్చారు. కానీ నేను మీకు సమజ్దారి, ఉచితమైనటువంటి ప్రవర్తన జిమ్మేదారి, నేను దీనికి బాధ్యుని. భౌతిక జగత్తులో నువ్వు ఉన్న చోట ఉన్న పరిస్థితులకి ఖచ్చితంగా నువ్వే బాధ్యుడివి అని బల్ల గుద్ది, కానీ గుద్దుతోన్నప్పుడు మీ చేతికి దెబ్బ తగలకూడదు, బల్ల మీద వస్తూ ఏవి పడిపోకూడదు, బలహీనమైనటువంటి బల్ల అవుతే విరిగిపోకూడదు. కాస్త ఈ లక్షణాలన్నీ చేస్తే ఉచితమైనటువంటి బల్ల గుద్దటం. ఇంచేత బల్ల గుద్ది, మీరు చేస్తున్నటువంటి పనులు కరెక్ట్గా ఉన్నాయా లేవా, ఉచితంగా ఉన్నాయా లేవా చూసుకోండి. దాని తర్వాత ఏది ఉచితం అనిపిస్తుందో ఇంకా పక్క వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు, వీళ్ళేమి వినరేమోనండి మాస్టర్, వాడు వింటాడా విండా, 9 రోజుల పాటు ఇక్కడ నేను ఉండి శాంత స్థితిలో ఉందాం అనుకుంటే డప్పులు మోత ఆవిడైనా నన్ను అడిగి ముగించాడా? పోనీ ఆ బాధ భరించలేనివాడు ఎవడైనా వెళ్ళి వాళ్ళని ఆపమని అడిగే దమ్ము ఉన్నదా? అంటే మానసిక స్థితి, అన్ని పరిస్థితులకి నీకు దమ్ము ఉంటే నువ్వు వెళ్తావు, వెళ్ళాక వాడు నేను సాగొట్టేసి హాస్పిటల్లోనే పడేస్తాడు. న్యాచురల్గా నువ్వు అన్కాన్షియస్ అయిపోతే ఈ సౌండ్స్ ప్రాబ్లం ఉండదు. కానీ లేదా నువ్వు ఏ పోలీస్ ఆఫీసరో అవడవుతే నీ మాట మీద విలువ ఉంటే వాడు డప్పు కొట్టాడు. దేని గురించి చెప్తున్నానేది? బాధ్యత వహించటం, జిమ్మేదారి గురించి చెప్తా. అన్ని పరిస్థితులకి నువ్వే జిమ్మేదారివి. ఈ లోపల అప్పుడప్పుడు మా టీవీ మ్యాజిక్లు చేస్తూ ఉంటుంది. ఈ లోపల మహత్పుణ్యం ఆపదాంహరతే నిత్యం అనేటటువంటి ఒక శక్తి మళ్ళీ ఆ లైట్ని తీసుకొచ్చేస్తూ ఉంటుంది. ఇదంతా పూర్ణిమ ఎఫెక్ట్ అని గుర్తించేశారు కనుక వారికి పూర్ణిమ జ్ఞానం అక్కర్లేదు. మిమ్మల్ని అంటలేదు, మిమ్మల్ని అంటలేదు, ఇక్కడ వాళ్ళకితో చెప్తున్నారు. అంచేత సమజ్దారి, జిమ్మేదారితో పాటు నిజాయితీగా గురువుగారు చెప్పినటువంటి మార్గాన్ని వదలకుండా మీరు వెళ్ళకపోతే నేను ప్రతిరోజు మిమ్మల్ని కాలనేమి మధుబని కాలనేమి ప్రభావంలో ఉండకండి, దేవత్వాన్ని వికసింపజేసుకోండి అని గురువుగారు ఇచ్చినటువంటి చివర భౌతికమైనటువంటి సందేశం, అది వైఖరి సందేశం. దాన్ని అర్థం చేసుకుని ఎవడు వింటున్నాడా వింటాను లేదా అని కాదు, నీకు నువ్వు చెప్పుకో. నేను మీకు చాలాసార్లు చెప్పాను, నేను ఎవడూ వినకపోతే చాలాసార్లు మీరు నాకు దగ్గరగా ఉన్నవాళ్ళు చూసి ఉంటారు, బ్లాక్ బోర్డు పెట్టుకోవడం చెప్పేయడం, అలా చెప్పడం ప్రాక్టీస్ చేసేసరికి చివరికి ఎక్కడెక్కడికో వెళ్ళి చెప్పాల్సి వచ్చేటటువంటి పరిస్థితి నాకు కలిగింది. ఇంచేత ఈ జనహ స్థితిని అవగాహన చేసుకుని జనాలకి ఈ విషయం అందరికీ అందజేస్తా ఉన్నది. నిజాయితీగా చేస్తూ కేవలం నిజాయితీ మాత్రమే సరిపోదు, ఇంకొకటి కావాలి, ధైర్యం కావాలి. ధైర్యంగా ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని మేము చేస్తాము అని ఎప్పుడైతే మీరు చేస్తారో, గురువు గారి యొక్క మొదటి రెండు పుస్తకాలు, తర్వాత రెండు పుస్తకాలు అంటే 1-2 మీకు సమజ్దారి బహదూరి ఇస్తుంది, జిమ్మెదారి ఇస్తుంది. జిమ్మెదారి మొదటి రెండు, మొదటి పుస్తకము 21వ శతాబ్ది ఉజ్వల భవిష్యత్తు మీకు సమజ్దారి జిమ్మెదారి ఇస్తుంది. రెండవ పుస్తకం మీకు నిజాయితీ ధైర్యం ఇస్తుంది. ఇది అర్థం చేసుకున్నాక తర్వాత రెండు పుస్తకాల గురించి ఇవాళ నేను చెప్తానన్నాను నేను, కానీ మొన్నటి పూర్ణిమ నాడు ధ్యానాన్ని నేను కంటిన్యూ చేశాను. ఎందుకు ఇదంతా వింటాం అనుకునేటటువంటి నిజాయితీగా మీరు ఫీల్ అవుతే నిజాయితీగా దాన్ని పాటించండి. లేదు నేను చెప్పదలుచుకున్న చేయదలుచుకుంటే లాస్ట్ పూర్ణిమ నాడు చెప్పింది ఇంగ్లీష్లో చెప్పాను, ఆ గడ్డ మీద ఉన్నాను కనుక ఇంగ్లీష్ భాష వాడాను, కానీ ఇంగిలిమయం అది, ఇంగ్లీష్ అంటేనే అర్థం అది. ఎవరి ఇంగిలి? భారతీయ సనాతన సంస్కృతి యొక్క ఇంగిలి. కానీ ఇంగిలి ఉంది అసలైన పదార్థం అని ఇక్కడ పోయాం కనుక, మర్చిపోయాం కనుక, వదులుకున్నాం కనుక, ఇదంతా కూడా గురువుగారి యొక్క క్రాంతిధర్మి సాహిత్యం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకుంటూ సమజ్దారి జిమ్మెదారి ఇమాందారి బహదూరి దీంతో మాస్టర్కే గుర్తు రాకపోతే ఎవరో గుర్తు చేస్తూ ఉంటే మేము మాత్రం ఏంటి అనుకోవటం కూడా కరెక్టే. మీరు నిజాయితీగా మీరు మీ ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు, మీరు చెప్పకపోయినా అదంతా ఓకేలే. కానీ ఇంతకీ ఈ నాలుగు పుస్తకాలు ముందు మీరు, ఈ రెండు పుస్తకాలు ముందు మీరు మాస్టర్ చేయండి. మాస్టర్ చేసిన దానికి ఫలితం ఏమిటి అంటే ఈ నాలుగు లక్షణాలు మీలో ఉండాలి. ఇది వ్యక్తిగతమైనటువంటి వర్చస్సుని డెవలప్ చేసుకుంది కనుక ఇతరులతో సంబంధం లేదు. ఐఎమ్ ఐ రెస్పాన్సిబుల్ ఫర్ ఎనీథింగ్ విచ్ ఐ డూ? అది చాలా ఇంపార్టెంట్. రెండోది ఏంటి, ఈజ్ ఇట్ ఇంటెలిజెంట్ ఇనఫ్? దానికి గురువు గారి ఎస్సే కాలనేమి మద్బనో, కాలనేమి మద్బనో, దానికి కూడా ఓ పుస్తకం నేను మీకు అందజేశాను. చాలా జాగ్రత్తగా దాన్ని చదువుకుని అర్థం చేసుకోండి. కవర్ ఎలా ఉంటుంది, ఎక్కడ పెట్టాము అంటే ఖచ్చితంగా బాత్రూమ్ పైన అటకలు ఉంటూ ఉంటాయి మా వాళ్ళ ఇంట్లో, పైన ఉంటే ఉండొచ్చు ఆ పుస్తకం, మరి మనకు తెలీదు. అంచేత నాకు తెలీదు ఏ పుస్తకం గురించి కూడా చెప్తున్నాను. ఇంగ్లీష్లో కూడా వచ్చింది అన్నా కూడా మీరు ఇంతవరకు అది ప్రింట్అవుట్ తీసుకోలేదు. ప్రింట్అవుట్ తీసుకున్నా పర్వాలేదు, తీసుకున్నా చదవటం అన్నది పెద్ద ప్రాబ్లం. పుస్తకం కొనటం చాలా తేలిక, ఇదంతా మీరు చేస్తారని ఆశిస్తాం. 1 AM to 2 AM 16 కిరణాలు వస్తాయి కనుక దాని తర్వాత కిరణాలని మీరు తక్కువగా చేసుకోకండి. 3-4 అనేది 3 గుణాలు 4 వేదాల గురించి చెప్తుంది. అంచేత మీకు దమ్ముంటే 1 నుంచి 4 వరకు కూడా మీరు కూర్చోవచ్చు. కూర్చోమంటే కూర్చుంటామండి, దానికే ఉంది, గురువు కూడా పెట్టగలం. కానీ చదవగలవా లేదా ఏమో బాబు, దానికి మనం ఏం చేయగలం? ఇంతకీ 2 గంటలు అయిపోయింది కనుక జై గురుదేవ్, జై గురుదేవ్.